వాలంటీన్స్ డే అంటారు కదా, కరెక్టేనా? మనం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం, మన మీరు చెప్పలేదు. వాలంటీన్స్ డే ఎవరి మధ్య ఉంటుంది? మనం ప్రేమికులమేగా, ఎవరు ప్రేమికులం? గురువు గారు. జత మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటీన్స్ డే. మీరు చెప్పండి నాకు, మనం దీని మీద పెద్ద గందరగోళం లేచేటట్టుంది. సరే, మనం గందరగోళంలో ఎవరు తీసుకోవటం అలవాటు మాధవ జాతికి. దాన్ని కాస్త జాగ్రత్తగా ఫాలో అవ్వండి, దాని పరిస్థితి ఏంటో చూద్దాం మనం. వ్యాలంటీన్ అనేటటువంటి ఒక సెయింట్ ఈ రోజు హత్యగా చంపివేయబడ్డాడు బికాజ్ ఆఫ్ హిజ్ ఎఫెక్షనేట్ బిహేవియర్. ఆ విధంగా ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కానీ అంటే మనకి తెలియకుండానే చాలా మంచి రోజు సమావేశం అయ్యాం మనం. కానీ ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఆ డౌట్ మీరు చిన్న డౌట్ క్లారిఫై చేసేసాక మనం పరీక్ష పెడదాం. అసలు నాకేంటి డౌట్ అంటే, అసలు మీలో చాలామంది ఈ ఓడరేవుకి పరీక్ష రావటానికి అసలు ఏ విధంగా అర్హులు అనేది నాకు డౌట్. ఓడరేవులో నేను డివైడ్ చేశాను కదా, డివైడ్ చేశాను. ఏమని డివైడ్ చేశాను అంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది పరీక్షే కాదు, మీ యొక్క ఇంట్యూటివ్ నాలెడ్జ్కి. పరీక్షలో నా ఉద్దేశం మీకు గాయత్రి ఎంత వచ్చు అనేది నేను పరీక్షిపోవటం లేదు. కానీ నేను పరీక్షిపదలుచుకున్నది ఏంటంటే, అసలు మీకు సబ్జెక్ట్ మీద ఏమైనా అవగాహన ఉందా, లేకపోతే ఎవడైనా ఏదైనా అంటే మీరే అన్నారు కదా అంటారు. నేననే మాట మీరు చాలా క్యాజువల్గా తీసుకుంటారు. నేను చాలా ఓపెన్గా ఏం చెప్ వినిపిస్తుంది అందరికీ? ఎప్పుడు నేను మాట అంటూ ఉంటాను, శ్రీనివాస శర్మ ఆచార్య కంటే గొప్పవాడు కనిపిస్తే వ్యాలంటీన్స్ డే లేదు, ఏమీ లేదు. జై ఆయన ఇంకో కొత్త ఆయన వెంట పట్టం. కానీ నా అనుభవంలో మీకు నేను చెప్పిన మాట మీరు పట్టుకుంటున్నారు తప్ప గురువుని ఎంచుకోవటం చేత కావటం లే, చేత కావటం లేదు అనేదానికి అసలైన శిశులైన కారణం ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియటం లేదు మీకు. గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం అది, సైంటిఫిక్ స్పిరిచువలిజం, వైజ్ఞానిక ఆధ్యాత్మిక దృష్టికోణము డెవలప్ చేయాలి. ఆ దృష్టికోణంతో మీకు పెట్టేటటువంటి పరీక్షలు కానీ మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేసేది కానీ అందుకు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, కన్ఫ్యూజ్ చేయటానికి కాదు. కన్ఫ్యూజన్ ఎందుకు అంటే, మీకు సవ్యమైనటువంటి అవగాహన ఉంటే ఎంతమంది కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కారు. సవ్యమైనటువంటి అవగాహన లేకపోతే మిమ్మల్ని మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటారు. దానికి ఈ ప్రయత్నము ఒక ఇంకొక ప్రయత్నం అనుకోండి, అంతిమ ప్రయత్నం అని నేను ఇంకొక ప్రయత్నం. కానీ మీకు ఇలాంటి ప్రయత్నాలు అంతిమ ప్రయత్నాలు అవ్వాలంటే మీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎలాంటి పరిస్థితి రాకూడదు? కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి రాకూడదు. మన ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రపంచానికి ఆధ్యాత్మిక విద్యను ప్రత్యామ్నాయ విద్యా విధానంగా రూపొందించటం మన లక్ష్యం. చెప్పండి, ఏంటో మన లక్ష్యం? ఇంకా ఇప్పుడు 1వ క్లాస్ నుంచి ఎంఎస్సీ వరకు చదువుతున్నాం కదా. మీరు ఆంధ్రాలో ఆ డిగ్రీ తీసుకున్నా, యూపీలో ఆ డిగ్రీ తీసుకున్నా, కొత్తగా పెట్టిన కాలేజీలో తీసుకున్నా, పాతగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి అనుబంధితమైనటువంటి కళాశాలలో చదివినా, మీరు బాహ్య ప్రపంచానికి వెళ్తే బాహ్య ప్రపంచంలో వాళ్ళు చదివిన చదువుకి అదే డిగ్రీలు ఇచ్చుకుంటే మీరు వాళ్ళు ఒకే స్థాయిలో ఉన్నారు. విద్య అంటే అర్థమైంది కదా. మీరు ఇక్కడ బీఏ చదివినా, ఆక్స్ఫర్డ్లో బీఏ చదివినా, లేకపోతే మీ పక్క ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో బీఏ చదివినా, ఈక్వల్గా మీరు కంపీట్ చేయగలుగుతారు. ఎందుకు కంపీట్ చేయగలుగుతారు అంటే ఇద్దరికి సమాన స్థాయిలో జ్ఞానము అందించబడుతుంది. అలాంటి విద్య ఇంకా ఆపాలి గురువుల యొక్క ప్రయత్నం. అది ఇంకా ఈ స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూతబడాలి. మూతబడాలి అంటే దానికి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానం ఉండాలి. 1948లో గురుదేవులప్పటికీ అఖండ జ్యోతి పెట్టి ఎక్కువ టైం అవలే, 5-6 సంవత్సరాలు మాత్రమే అయింది. మధ్యలో 2 ఏళ్ళు ఎందుకో ఆగింది అది మ్యాగజైన్, మళ్ళీ స్టార్ట్ అయింది. అది చదివినటువంటి ఒక పేరెంట్ ఉత్తరం రాశాడు గురువు గారికి, మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఈ విద్యా విధానం నిజంగా పనికిరాని విద్యా విధానం. ఎంత పనికిరాని విద్యా విధానం? గోడా తెలుసుకోలేనటువంటి మానసికమైనటువంటి నిర్లిప్త స్థాయిలో ఉన్నాం మనం. ఇంకా విద్యా విధానం వెనకాతలే పడుతూ ఆ విద్యా విధానమే మేము నేర్చుకుంటాము. అన్న గురువుగారి యొక్క వాక్యాలకి స్పందించి నా పిల్లలకి చదువు చెప్పించను అన్నాడు. మరి ఏం చేయమంటారు అన్నాడు. గురువుగారు ఏమన్నారంటే, ప్రత్యామ్నాయ విద్యా విధానం రానంత వరకు చచ్చినట్టు నువ్వు ఆ విద్యా విధానమే పాటించాలి. వచ్చిందా? 48 నుంచి ఇప్పటికీ మధ్యలో ప్రత్యామ్నాయ విద్యా విధానం ఏమైనా ఉందా? అంటే 1948 నుంచి 2000 అంటే 32 ఇయర్స్, 52 ఇయర్స్ ప్లస్ అంటే గవర్నమెంట్ కేజీకి వచ్చేసింది భారతదేశం. అంటే ఇండియా షుడ్ రిటైర్, కొత్త విద్యా విధానం రాలే. ఎందుకు రాలే? ఎందుకు రాలేదు అంటే మీలో ఎవరికి కూడా కొత్త విద్యా విధానం అక్కర్లేదు కనుక, అది జవాబు. కొత్త విద్యా విధానం మీకు కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కొత్త విద్యా విధానాన్ని పాటించి ఉండేవారు. సరే, గురువుగారు ఏం రాశారు అంటే కొత్త విద్యా విధానం ఎప్పుడు వస్తుంది అంటే ఆ కొత్త విద్యా విధానాన్ని నేర్చుకునేటటువంటి తపన ఉండాలి మీకు. ఆ విద్యా విధానాన్ని మీరు కనుక మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా చాప కింద నీరులాగా ప్రపంచానికి అందజేస్తే, అంటే మీరు ఆ విద్యను నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ విద్యా విధానానికి మనుష్యులు మారిపోతారు. అదే గురువుల యొక్క ప్రణాళిక. ఏ విద్య అయినా అలాగే వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, చాలా సంవత్సరాల వరకు ఇండియాలో రాలే. మొన్న రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళు వీళ్ళు ఓ ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ ఎలక్షన్కి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు. ఈ కంప్యూటరైజేషన్కి లోపల పాపం వాడిని పైకి పంపించేశారు, తర్వాత ఈయన పైకి వెళ్ళిపోయారు. అంటే ఒక విద్యా విధానం తీసుకురావటానికి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు పనిచేయటమే. పై స్థాయిలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి తనకు అనుకూలంగా ఉండేటటువంటి విధానంగా ఏదైనా మార్పు తీసుకొస్తే మీ విద్యా విధానం మారిపోయింది. అంటే విద్యా విధానం ఇప్పుడు దేనివల్ల మారుతుంది? కొంతమంది స్వార్థము, కొంతమంది కాదు పొలిటీషియన్స్ స్వార్థము, బిజినెస్ పీపుల్స్ యొక్క స్వార్థము. 15 నిమిషాలు చేయదు. 5 రకాలైనటువంటి స్వార్థ పరులు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, విద్యా విధానాన్ని శాసిస్తున్నారు. అసలు ప్రపంచాన్ని శాసించవలసిన ఎవరు అంటే విద్యావేత్తలు, టీచర్స్ శాసించాలి. తేడా అర్థమవుతుంది కదా. పొలిటీషియన్స్ కాదు శాసించాల్సింది, టీచర్స్ శాసించాలి. మన ప్రయత్నం అది, మళ్ళీ టీచర్స్ ప్రపంచానికి మార్గదర్శకులుగా మారాలి. జగద్గురువు అంటే అర్థం అది, గురువు అంటే టీచర్. జగద్గురువు అంటే ప్రపంచానికి ఈ విద్యా విధానాన్ని అందజేయవలసినటువంటి టీచర్స్గా మీరు రూపొందాలి. దానికి ఈ టెస్టులు, దీనికి నేను ఇచ్చిన రూపకల్పన మీకు అర్థం అవ్వాలి. ముందు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ కాకండి. కానీ గ్యారంటీగా నేను కన్ఫ్యూజ్ చేస్తాను. నేను మీరు కన్ఫ్యూజ్ అవన కొద్దీ ఇంకా పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటానికి. క్వశ్చన్స్ అంటేనే అర్థం ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేయటం. డైరెక్ట్ క్వశ్చన్స్ విద్యని మీకేం నేర్పవు, బట్టి కొట్టేస్తే వచ్చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు కావాల్సింది, ట్విస్టెడ్ క్వశ్చన్స్. దాని ముందు ప్రణాళిక అర్థం చేసుకోండి. మీరు ఎందుకు ప్రణాళిక అర్థం చేసుకోమంటున్నాను అంటే, మీరు ఆన్సర్స్ ఇచ్చే ముందు ఈ ప్రణాళికకి అనుగుణంగా ఉందో లేదో చూసుకోండి. బట్టి కొట్టేసి మీకు సబ్జెక్ట్ వచ్చిందా లేదా అది నాకంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా విధానంలోని మార్పు మీకు అర్థమైందా. అది మీకు అర్థమవుతే మీరు ప్రపంచానికి గాయత్రి మహావిద్యను కరెక్ట్గా అందజేయగలరు. లేకపోతే గాయత్రి మహావిద్య చేస్తూ ఉంటే గీతా భాగవత యజ్ఞాలు పెడితే, గీతా భాగవత యజ్ఞాలు గీత పారాయణాలు, అది ఇప్పుడు మేలో ఉండేటటువంటి పూర్ణాహుతి తెలుసు కదా, ఇది అందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చా చేయకూడదా అని అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతారు మనుషులు. చేయకూడదు మేము గీత అంటే అదంతా ఎందుకంటే చెప్పేది అవగాహన రాహిత్య యొక్క పరాకాష్ఠలు అన్ని సంస్థలు చేరుకున్నాయి. అన్ని సంస్థలు, అనేక సంస్థల్లో ఇప్పుడు నేను ఈ గందరగోళాన్ని అక్కడ కూడా సృష్టించబోతున్నాను. నేను థియోసాఫికల్ సొసైటీలో సఫిషియెంట్గా సృష్టించేశాను. నేను అక్కడ కదలికలు మొదలయ్యాయి. రేపు బెంగళూరు వెళ్తున్నాను, అక్కడ అరవింద సొసైటీలో గందరగోళం సృష్టిస్తాను గ్యారంటీగా. అందులో డౌట్ లేదు, అప్పుడే సృష్టించేశాను. ఒక చైర్మన్ పాపం నా గందరగోళానికి బలైపోయాడు, ఇంకో కొత్త చైర్మన్ వచ్చాడు అక్కడ. ఇంకా మన గురు సత్తాలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లోనూ నేను గందరగోళం సృష్టిస్తాను. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంస్థలు. ఒక మామూలు వ్యక్తి ఆ సంస్థలో మెంబర్ కానివాడు గందరగోళం ఎలా సృష్టించగలుగుతున్నాడు? దానికి ఏకైక కారణం ఏంటి అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ తెలీదు. మరి నాతో ఉన్న వాళ్ళకి ఏమి తెలుసు? వాళ్ళకేమీ తెలీదు, ఏం ఎన్నిసార్లు అనుకుంటే వాళ్ళకి రాదు ఏది. నాతో ఉన్న వాళ్ళకి మీకు ఏం అర్థమైంది ఆధ్యాత్మికత అంటే, అది మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఈ 5 సంవత్సరాలలో ప్రపంచాన్ని ఊపేయగలము. ఒక్క వ్యక్తి గాంధీ గారి గురించి రిపీటెడ్గా ఎందుకు చెప్తానంటే, పరమచేత కానివాడు గాంధీ. ఆయన లైఫ్ హిస్టరీ కనుక మీరు చూస్తే ఆయనకి ఏమీ చేత కాదు. మొదటిసారి కోర్టులో కేసులో వాదించబోతే ఆయనకి నోరు పెగల్లా. నోరు పెగలకపోతే క్లయింట్ తన డబ్బు వాపస్ తీసుకున్నాడు. నువ్వేం అలాంటి వాడు ఏ స్థితికి ఎదిగాడు? యుద్ధం చేయకుండా ఏమీ చేయకుండా విదేశీ పాలనని మన దేశం నుంచి తరిమివేయగలిగాడు. మరి అలాంటిది మనం అంత పిరికివాళ్ళమేం కాదు, మనం నోరు విప్పి మాట్లాడగలం. కానీ ఎన్నిసార్లు మీ అంతటా మీరు డిసైడ్ చేసుకుని మాస్టారు మేము ఇది చేస్తామని మీరు నాకు ఎప్పుడు చెప్పరు, ఇది చెయ్యొచ్చా అని అడుగుతారు. చెయ్యొచ్చా అని అడిగితే అర్థమేంటన్నమాట, మీకేం అర్థం కాలేదనంత. మీకు డిసైడ్ చేసుకునేటటువంటి ఎబిలిటీ రావాలి, మీ అంతటా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో గురువులు కోరుకునేది అది, అది పెద్ద మార్పు. ఆ మార్పు మీకు అర్థం అవటం లేదు, ఎన్ని రకాలుగా చెప్పినా రకరకాలుగా ఆ విషయాన్ని నేను మీకు చెప్పాను. నేను మీనరాశి నుంచి కుంభరాశికి మారుతోందని అదొక ఎస్ట్రలాజికల్గా చెప్పాను నేను మీకు. అంటే అర్థం ఏంటి, సెల్ఫ్ డెసిషన్, యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ రైట్ అన్న దానికి గురువులు ఇచ్చినటువంటి పుస్తకాలు ఉన్నాయి డిసైడ్ చేసుకోవటానికి. కానీ ఆ డెసిషన్ మీది అవ్వాలి, నాది కాకూడదు. అది ఆ మార్పు మీకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఎప్పుడు మిమ్మల్ని తోసినా ఎక్కడికి తోసినా నేను కోరుకునేది ఏంటి అంటే ఆ డెసిషన్ మీది అవ్వాలి. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి నేను ఎక్కడికో ఒక చోటకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నాడు. ఇంటర్వ్యూకి ఏం వెళ్తావులే బాబు, జాయిన్ అయిపో అన్నా. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవుతాడనా అవడనా. సరే తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యాను మాస్టారు, కానీ ఇప్పుడున్న జాబ్లో ఉండాలా ఈ జాబ్లోకి రావాలా అని మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగాడు. ఏం చెప్తా నేను, జాబ్లోకి జాయిన్ అవ్వాలా వద్దా ఎవరు నిర్ణయించుకోవాలి? పాయింట్ అర్థమైందా? నువ్వు నన్ను ముందు ఏమడిగావు, జాబ్కి వెళ్తున్నానండి ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి అని ఎందుకు అడిగావు? రావాలి. వచ్చాక ఏమడుగుతున్నావు? చాలా పెద్ద పోస్టులు అవి, నెలకి 100,000, 150,000 వచ్చే పోస్టులు అవి. అంటే నెలకి 100,000 రూపాయలు వచ్చేటటువంటి పోస్ట్ వస్తున్నటువంటి వ్యక్తికి ఇంటర్వ్యూకి ముందే వాడు నిర్ణయించుకోవాలి అసలు నేను సెలెక్ట్ అవుతే వెళ్తానా వద్దా. ఇంటర్వ్యూకి ఎక్కడి నుంచో వచ్చి ఇంటర్వ్యూకి ఇంకో ఊళ్ళో ఇంటర్వ్యూకి వెళ్ళావంటే నీకు ఇష్టం ఉందే కదా వెళ్ళావు. వెళ్ళాక నాకేమని ఫోన్ చేస్తున్నావు, జాయిన్ అవ్వాలా వద్దా? అంటే ఇక్కడ పెద్ద బాధ ఏంటి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి సైకలాజికల్ ఫీలింగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ పోస్ట్ వదిలి ఈ పోస్ట్లోకి వస్తున్నాను, ఇది సేఫా అది సేఫా భావం అది. అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు కదా, ఈ కంపెనీలో పనిచేస్తే నాకు ఎక్కువ స్టేబుల్గా ఉంటుందా లేకపోతే ఇంకో కంపెనీలో పనిచేస్తే ఎక్కువ స్టేబుల్గా ఉంటుందా? నా జవాబు ఏంటి అంటే, నువ్వు హార్డ్ వర్కర్ అవుతే ఎక్కడైనా, నేను హార్డ్ వర్కర్ కాకపోతే నాకు తెలియదే బాబు, కానీ ఈ డెసిషన్ నాది కాదు, నేనేమి చెప్పను. మీ మానసిక స్థితి ఈ మానసిక స్థితి అవుతే మీరు ఎన్ని మహావిద్యలు నేర్చుకున్నా అలాగే ఉంటారు. అందుకు చెప్పింది ప్రాబ్లం అర్థమైందా? ఈ మానసిక స్థితి నుంచి బయటపడగలగాలి మీరు. ఈ మానసిక స్థితి నుంచి బయటపడటానికి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా మనని వెనకాతల నుండి ఒక పరమశక్తి కంట్రోల్ చేస్తుంది అన్నటువంటి అవగాహన మీకు ఉంటే మీకు భయం లేదు. ఏ పని చేసినా భయం లేదు మీకు. కానీ ఆ పరమశక్తికి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నారా లేదా అని చూడాలి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా ఇచ్చేయాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఎ ఈజీ మ్యాటర్. ప్రతి సైంటిస్ట్ కూడా వాడి వాడి లైఫ్ టైంలో ఒకప్పుడు ప్రాణాలు ఇచ్చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. కెప్లర్ అనేటటువంటి మాట మీరు విని ఉండరు, సైన్స్ చదివిన వాళ్ళకి కొంచెం ఆయన పేరు వింటారు. దాని తర్వాత గెలాలియో పేరు మరి కొంతమంది విన్నారు. ఏమైందో గాంధీ విన్నారా ఈ పేర్లు కొంతమంది అయినా? వీళ్ళని ఆఖరికి జైల్లో పెట్టారు, టార్చర్ చేశారు. వాళ్ళ నమ్మకాలని, సైంటిఫిక్ నమ్మకాలని వదులుకుంటారా వదులుకోరా? గెలాలియో అయితే ముసలాడు, 80 ఏళ్ళవాడు, కళ్ళు కనిపించవు. ఆయన ఏం చెప్పాడు అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది అన్నాడు. అప్పుడున్నటువంటి బైబిల్ చదివినటువంటి వ్యక్తులు, చర్చి మంచి పవర్లో ఉండేది. అది ఆ మాట బైబిల్కి విరుద్ధం, చర్చి జైలు పడేశారు. అప్పుడు చాలామంది గెలాలియో యొక్క శిష్యులు వాళ్ళు ఎందుకు పిచ్చివాళ్ళలాగా జైల్లో మగ్గుతావు, ఒప్పేసుకో, నీ సొమ్మేం పోతుంది, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతేనే, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతేనే అంటే ఒప్పుకుంటే ఆయన సత్యాన్ని నేను ఎలాగ వదులుతాను? మీకు ఆ ట్రూత్ మీద నిలబడగలిగేటటువంటి ధైర్యం ఉండాల. దాని మీద మనం నిలబడగలిగితే సవ్యమైనటువంటి ఈ విద్యా విధానాన్ని 5-6 సంవత్సరాలలో ప్రపంచానికి అందజేయగలం. కానీ ప్రతిసారి కూడా మీ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అంటే నా కుటుంబ సభ్యులు మారితే నేను మారుతాను. మీకు మారటం ఇష్టం లేక కుటుంబ సభ్యుల పేరు చెప్తున్నారు అన్నది అర్థం అవటం లేదు. గెలాలి అయితే ప్రాణం ఇచ్చేయటానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ప్రాణం వాడు అడుగుతున్నాడు ఈ కాలంలో. కొంచెం మీరు ఆ అవగాహనకు వచ్చి, కాదండి మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎంత మూర్ఖత్వం బాధ్యతలు మీకున్నాయనుకోవటం. అసలైన బాధ్యత గురువులు మీరు ఈ పని చేయమండి అంటే మిలిటరీ వాడు, కాదండి మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేదు, వాడి ఆరోగ్యం నేను చూసుకోవాలి, నువ్వు అది చూసుకునేది వాళ్ళ ఆరోగ్యం, కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని అంటే మీ ఆలోచన విధానం ఇంకా ఈ పాతకాలపు ధోరణిలోనే ఉన్నది. అందుకని దీన్ని థాట్ రివల్యూషన్ అంటాం. ఆలోచనలో క్రాంతి, భౌతికమైనటువంటి క్రాంతిలో ఎంత బ్లడ్ షెడ్ అవుతుందో ఆలోచన క్రాంతిలో ఆలోచనల బ్లడ్ షెడ్ అంతగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఈ యాన్సర్ ఇస్తున్నప్పుడు గాయత్రి అనేది కోట్లాది సంవత్సరాలు పట్టింది, యుగ యుగాలుగా ఉంది. ఈ కలియుగంలో ఈ శ్రీరామ శర్మ ఆచార్య కనిపెట్టింది ఏం కాదు ఈ గాయత్రి. యుగ యుగాలుగా అంటే అర్థమైంది కదా, ఈ అర్థే కాదు ఇంకా ఎన్ని అర్థలు అయ్యాయో, ఎన్ని యుగాల యుగాలు యుగాలు కోట్లాది సంవత్సరాల కిందట, మిలియన్స్ అండ్ మిలియన్స్ కిందట ఈ గాయత్రి మంత్రం ఉపయోగించుకున్నారు. రెండు రకాలైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ గాయత్రిని ఉపయోగించుకోగలరు. ఇక్కడి నుంచి నేను మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, అందరూ రెడీయా? అంచేత ఇప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు చెయ్యెత్తాలి, ఎవరు ముందు చెయ్యెత్తితే వాళ్ళకన్నమాట. క్వశ్చన్ వేసాడు, క్వశ్చన్ వేసాక బజర్ నొక్కుతాం కదా, టీవీలు చూడరా ఇటు వీరు. మరి ఆయన బజర్ అది ఏం పెట్టలేదు, గ్రూప్గా ఏర్పడి. అంచేత అనే క్వశ్చన్ అడగగానే ముందు ఎవరికే పైకి లేచినట్టు నాకు కనిపిస్తుందో, నేను చూడలేను కాస్త. ఎవరు చూస్తారు మీరు చెప్పండి, ముందు ఎవరు చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. నేను క్వశ్చన్ చెప్పాక క్వశ్చన్ చెప్పక ముందు కూడా చేయతే వచ్చు మీరు, అంటే ఏంటి ఆ దమ్ముతో. కానీ ఏం చెప్పాలి ముందు ఎవరెత్తారు, మనం టైం కూడా ఇద్దాం 10 సెకండ్స్ ఎంత క్వశ్చన్కి, అంటే వాళ్ళు ఆలోచించుకుని గబుక్కుని చేయట్లేదనుకోండి. ఈ దేశం మీ పార్టీ లాగే ఉన్నారు. సరే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. రెండు రకాలైనటువంటి వ్యక్తులు మాత్రమే గాయత్రి మహావిద్యను క్షుణ్ణముగా అర్థము చేసుకోగలరు. ఎవరు వారు? మీరు జవాబు చెప్పాక ఆయన ముందు చెయ్యి ఎవరెత్తారు చెప్పండి. ఎవరు నువ్వు ముందెత్తావా? వశిష్ఠ స్థితి, విశ్వామిత్ర స్థితి, అంతేనా? చూసుకున్నావమ్మా క్వశ్చన్ ఆన్సర్. వశిష్ఠ స్థితి, విశ్వామిత్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోగలరు. రెండో క్వశ్చన్ దీని తర్వాత, గాయత్రి మంత్రం ఎప్పటి నుంచి పృథ్వీ మీద ఉన్నది? చెయ్యి ఎత్తండి. మీరు ముందే ఆన్సర్ చెప్తే ఈసారి చెయ్యి ఆయన అనకుండా మిమ్మల్ని అందరినీ బయటికి పంపించేస్తా. రూల్స్ అంటే రూల్సే, మళ్ళీ చెయ్యి కింద దింపండి. నేనేం ప్రశ్న వేశాను? నేను చెయ్యితో ఎత్తండి, ఎవరిని జవాబు చెప్పంటే వారు చెప్తారు. యుగారంభము, ఏ యుగారంభము? కలియుగారంభమా? ద్వాపర యుగారంభమా? కృతయుగారంభంలో అంటే, కృతయుగారంభం నుండి అంటే మళ్ళీ 4 యుగాలేగా అవుతాయి. కృతయుగం, త్రేతాయుగం, అంటే ఈ 4 యుగాలు ముందే వచ్చిందా? అంతకంటే ముందు లేదు. మరి యుగారంభం తప్పే ఆన్సర్. అర్థమవుతుందా? అంటే ఈ గాయత్రి మంత్రం అనేది ఎప్పటి నుంచి ఉంది? ఆరంభం నుంచి ఉన్నది. అది గుర్తు ఆన్సర్ ఉంది. ఇప్పుడు నా డౌట్, నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, మరి అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు లేరు కదా, సృష్టి ఆరంభం నుంచి అంటే? ప్రశ్న వినండి, ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వకూడదు. ఈసారి మాత్రం నాకు నేను ప్రశ్న వినకుండా మీరు జవాబిస్తే, మీరు జవాబు ఇవ్వద్దు. జవాబు ఇవ్వటానికి చేతులు ప్రశ్న వినకుండా ఎత్తచ్చు. నోరు కంట్రోల్లో ఉండాలి. చెప్పమని వాళ్ళే చెప్పాలి. గాయత్రి మంత్రానికి అర్హత మీరు ఇందాక ఏం చెప్పుకున్నాము అంటే వశిష్ఠ విశ్వామిత్రులు. సృష్టి ఆరంభం నుంచి గాయత్రి ఉందంటున్నారు కదా, మరి వశిష్ఠ విశ్వామిత్రులు లేరు కదా సృష్టి ఆరంభంలో. అంటే మీరు చెయ్యి ఎత్తండి, పేరు చెప్పండి. రామారావు గారు. అవరు లేరు కదా సృష్టి ముందు, అందరూ అనే ప్రశ్న లేదుగా. మీరు ఆన్సర్ చెప్తున్నారు, చెప్పొద్దు. ఎవరిని అడిగాను ప్రశ్న? ఆయన చెప్పలేకపోతే రెండో అడిగి ఛాన్స్ వస్తుంది. మీరు చెయ్యి ఎత్తి ఊరుకోండి అంతే. మీకు అసలు ఈ గ్రౌండ్ రూల్సే అర్థం కాకపోతే ఇంకేం మీరు గాయత్రి మా విద్య నేర్పుతారు ఇతరులకి? ఎన్నిసార్లు చెప్పినా అర్థం లేదా? టీవీలు కూడా చూడరా? టీవీలు చూస్తే అర్థమవుతుంది కదా. అంచేత ఇప్పుడు ఆయన్ని నేను అడుగుతున్నా, అడిగాక మీరు జవాబు చెప్తే అట్ట చేతులు ఎత్తండి అంతే. ముందే ఎత్తున్నాడు పటేల్. ప్రశ్న అర్థమైంది కదా, అందరికీ వచ్చు కనుక, అందరూ ఆ స్థితిలోనే ఉన్నారు కనుక. అందరూ లేరుగా అప్పుడు, కృష్ణ ఆదులే అవుడు లేడు. పటేల్ చెప్పాలి ఇప్పుడు. మానసిక స్థితి రావటానికి ముందు మనిషి ఉండాలిగా. ప్రశ్న అడిగాక ముందు ఎవరు చేయిస్తేసి ఉంటే ముందు వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. ఇంకా గ్రౌండ్ రూల్స్ అర్థం అవటంలే. మానసిక స్థితి వశిష్ట విశ్వామిత్ర మానసిక స్థితి అంటున్నారు మీరు కదా. అదే మానసిక స్థితి అంటే సృష్టి ఆదిలో మనస్సు లేదుగా, సృష్టి ఆదిలో మనస్సు లేదు. ఏ స్థితి ఉంది సృష్టి ఆదిలో? ఎవరు చెప్తారు? ఎవరు ముందెట్టారు? పేరు చెప్పండి మీరు. అది అంచేత ఓకే. కానీ ఆయన చెప్పిన టాపిక్, ఆయన ఆన్సర్, గాయత్రీ మంత్రం ఉపయోగించుకోవటం మొదలెట్టాక వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అవి. చేత నీ ఆన్సర్ ఆ యాంగిల్లో కరెక్టే, కానీ సృష్టి ఆదిలో అసలు ఏమీ లేదు. ఇంకా దాన్ని నెగిటివ్గా ఉపయోగించుకోవటం ఉంది, పాజిటివ్గా ఉపయోగించుకోవటం ఉంది. అప్పుడు మరి వశిష్ఠ విశ్వామిత్ర స్థితి ఉన్నవాళ్ళకే గాయత్రి పనిచేస్తుంది అనేటటువంటి మాటకి అర్థం లేదు కదా. మరి ఇది కాంట్రడిక్షన్ వచ్చింది మధ్యలో. ఎక్కడొస్తుంది సృష్టి ఆదిలో గాయత్రి ఉన్నది? ఈ పాయింట్ అర్థమవుతుంది కదా, సృష్టి ఆదిలోనే గాయత్రి ఉన్నది, సృష్టి ఆదిలోనే గాయత్రి ఉన్నది అన్న దానికి అవ అర్థం ఏమిటి అని ఎందుకు గురువుదేవులు ఆ మాట అన్నారు? నువ్వు చెయ్యకుండా జవాబిస్తున్నావు, నువ్వు లేట్గా ఎత్తావు ఆయన ముందు ఎత్తాడు. సూర్యుడు లేడుగా అప్పుడు సృష్టి ఆదిలో. ప్రశ్న ఏంటి? సృష్టి గాయత్రి మంత్రాన్ని వశిష్ఠ విశ్వామిత్ర స్థితిలో ఉన్నవాళ్లే ఉపయోగించగలరు, అది కదా మనం నిర్ణయానికి వచ్చాం. శాపం కూడా అదే కదా గాయత్రికి ఉన్నది. ఈ వశిష్ఠ విశ్వామిత్ర స్థితి అంటే ఏమిటో ముందు మీకు క్లియర్గా అవగాహన ఉంటే ఈ ఆన్సర్కి ఇవ్వగలుగుతారు. ఇది చెప్తున్న ఆన్సర్స్ ఏం తప్పు కాదు, కానీ అవగాహనతో ఇచ్చిన ఆన్సర్స్ కావు. నేను క్వశ్చన్ అడగలే, దేని గ్రూప్ డిస్కషనా? విశ్వామిత్ర స్థితి అంటే ఏమిటి? మీ ఇష్టం, కృష్ణమూర్తిగా చెప్పాలి పటేల్. విశ్వామిత్ర స్థితి అంటే ఏమిటి? ఆన్సర్ చెప్పేవా పూర్తిగా? విశ్వామిత్ర అంటే విశ్వామిత్ర అంటున్నాడు అంటే ఏమిటి? అందరూ బాగుండాలి అంటే మరి పాము బాగుండాలి, తెలుగు బాగుండాలి, బాగుండాలి అని మన పక్కన ఉంటే మరి ఏం చేస్తావు? తెలుగు పక్కనే ఉంది, పాము పక్కనే ఉంది, బాగుండాలి అంటే చావకూడదు కదా. లోక శ్రేయస్సు కోసము. ఇక్కడ విశ్వామిత్ర అనే పదంలో విశ్వ అనేటటువంటి మాటకి మీకు అర్థం కాలేదు. లోకశ్రేయస్సులో లోకశ్రేయస్సు అంటే ఏమిటి అనేది, ఈ లోకం యొక్క శ్రేయస్సు, అందరి శ్రేయస్సు అంటే ఏమిటి అని. కప్పకి శ్రేయస్సు ఏంటి అంటే పాము నోట్లో పడకుండా ఉండటం, పాముకి శ్రేయస్సు ఏంటి అంటే కప్ప దాని నోట్లో పడటం. ఇప్పుడు నువ్వు విశ్వామిత్రుడివి, మీరందరూ విశ్వామిత్రులు, మరి కప్పకి హెల్ప్ చేస్తారా పాముకి హెల్ప్ చేస్తారా? చేతులు ఎత్తాలి. లోక శ్రేయస్సు, అందరి శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను చిన్న డైరెక్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను, నాకు ఈ లోక శ్రేయస్సు అవంతా తెలియవు. పాము ఉంది, కప్ప ఉంది కదా. లోక శ్రేయస్సు కోరే మీ విశ్వామిత్రత్వము కప్పని పావు నోట్లో పడేస్తుందా, లేకపోతే పావు నోట్లోంచి కప్పని పీకేస్తుందా? ఎప్పుడు పట్టేస్తుంట? ఓకే ఓకే, నేను ఉత్తరే అంటున్నా, డోంట్ బి సీరియస్. ఇది ఓకే ఓకే, నేను ఉత్తరే అంటున్నా, డోంట్ బి సీరియస్. ఇది పరిస్థితి అమ్మా, నువ్వు విశ్వామిత్ర స్థితిలో ఉన్నావు అనుకుని దీనికి ఆన్సర్ శివ పరివార ఫోటో ప్రకారం శత్రువులే ఉందమ్మా. అతని సన్నిధిలో ఓకే, కానీ ఆ సన్నిధిలో విశ్వామిత్ర స్థితి ఎప్పుడు వస్తుంది? పాయింట్ అర్థమైందా? విశ్వామిత్ర స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ మిత్రత్వంలోనే కలిసి ఉంటాయి, కదా. కానీ విశ్వామిత్ర స్థితికి నిర్వచనం ఏమిటి? అందరూ మంచిగా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఉదాహరణ ఇచ్చాను, మరి మంచి ఏంటో చెప్పు. పాము కప్ప ఇది పరిస్థితి వచ్చింది, నువ్వు విశ్వామిత్ర స్థితిలో ఉన్నావు, పాముకి హెల్ప్ చేస్తావా కప్పకి? అంటే పాముకి హెల్ప్ చేసావంటే కప్పని మింగేయాలి, కప్పకి హెల్ప్ చేస్తావంటే పావుని చంపేయాలి, చంపేయాలి లేకపోతే పాముకి కప్ప నోటి కప్ప దానికి ఆహారం కాకుండా చూడాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆహారం లాగేసావో అది దాని శ్రేయస్సు కాదుగా. శాకాహారం మాత్రము హత్య కాదు అని ఎలా చెప్పగలవు? అది మిగతా జంతువులాగా ఆరో లేకపోతుంది. కానీ జగదీష్ చంద్రబోస్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్పారంటే, జంతువులు ఎంత బాధపడతాయో కత్తి తగిలితే చెట్టు కూడా అంతే బాధపడుతుంది. ప్లస్ మన గురు పరంపర ఏం చెప్తుంది అంటే, అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అన్నప్పుడు నువ్వు శాకాహారం తిన్నా హింస చేస్తున్నావు, ఇంకా పెద్ద హింస ఏమో అది. ఇంకేతంటే ఇక్కడ కనీసం ఆరుతూ వినిపించి నువ్వు ఆగుతావు. పాము కప్ప ఎగ్జాంపుల్ అంటే ఏమిటి? ఉన్నారా ఒప్పుకుంటారా ఆన్సర్? అంటే విశ్వామిత్ర స్థితి అంటే ఏంటి? ముందు నీకు పరిణామ క్రమం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ కప్పగారు ఎటు వెళ్తున్నారు, పాము గారు ఎటు వెళ్తున్నారు, అప్పుడు మేము నిర్ణయించగలరు కప్ప పావు నోట్లోకి వెళ్ళాలా లేకపోతే పావు నోట్ల నుంచి తీసేయాలా. అంతకుముందు మీరు చెప్పలేరు. అంతేత విశ్వామిత్ర స్థితికి బేసిస్ ఏంటి? చేత పరిణామ క్రమము తెలియకుండా మీరు విశ్వామిత్ర స్థితిని ఉపయోగించుకోలేరు. ఇంచేత విశ్వం అంతా పరిణామ క్రమంలో వెళ్తుంది, ఓ పద్ధతి ప్రకారం విశ్వం నడుస్తుంది. మనిషి తప్ప మిగతా జీవజంతువులన్నీ ఆ పద్ధతి ప్రకారమే వెళ్తున్నాయి. చేత ఒక సింహము ఒక లేడీని తినేసిన, ఒక కప్ప ఒక పాముకి ఆహారం అయినా పరిణామ క్రమంలో భాగంగానే వెళ్తున్నాయి. అందువల్ల వాటికి పాప పుణ్యాలు లేవు, నరక స్వర్గాలు లేవు. ఎవరికి? పరిణామ క్రమంలో ఉన్నటువంటి జీవజంతువులన్నిటికీ. మనిషి ఒక్కడికే పరిణామ క్రమము నుంచి వేరుగా ఉండటము కూడా ఉండటము అనేటటువంటి స్వేచ్ఛ ఉన్నది. అంటే ఏంటి? వీడు చేసేటటువంటి ప్రతి పని పరిణామ క్రమానికి అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా ఉండకపోవచ్చు. అంచేత మానవజాతి మొత్తము కూడా మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పరిణామ క్రమం గురించి తెలిస్తే తప్ప మానవ శరీరధారి ఎందుకు పనికిరాడు? ఎందుకు పనికిరాడు? వాడు వాడు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ప్రెసిడెంట్ అయినా ఏదైనా దేశానికి, వాడు ఎంత గొప్పవాడైనా, జగన్ నియంత అయిపోయినా, పృథ్వీగ్రహం మీద సంపూర్ణమైనటువంటి శాసన వ్యవస్థ అతని చేతిలోకి వచ్చినా, హిట్లర్ ట్రై చేసిందదే, కానీ పరిణామక్రమం గురించి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోయింది. పరిణామక్రమం గురించి అతనికి తెలుసు, సూపర్ మ్యాన్ గురించి అతనికి తెలుసు, దానికోసమే ప్రయత్నించాడు. ఆర్యుల కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, ఆర్యులు మాత్రమే జీవించి ఉండాలి అని అతని కోరిక. చేత అనార్యులైన వాళ్ళందరినీ చంపేసే అన్నాడు, వాళ్ళని చంపితే తప్పేం లేదన్నాడు. తెలుసు కదా స్టోరీ. ఇంచేత మీకు హిట్లర్ లైఫ్ తెలిస్తే ఆ విశ్వామిత్ర స్థితి అంటే ఏంటో తెలుస్తుంది. అంటే విశ్వామిత్ర స్థితి కాని స్థితి ఏంటో పరిణామ క్రమం తెలిసిన చేత, పరిణామ క్రమం తెలియటం ఒక ఎత్తు, తెలిసాక దానిని తన వ్యక్తిగత జీవితంలో ఉపయోగిస్తటం ఒక ఎత్తు. కానీ విశ్వామిత్ర స్థితి అంటే ఏమిటి అంటే, పరిణామక్రమం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అని అర్థం. చేత విశ్వామిత్రుడు యొక్క శాపము గాయత్రికి ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పగలరా మీరు ఏంటి? పరిణామక్రమం గురించి నీకు తెలియకపోతే గాయత్రి మంత్రం నువ్వు ఉపయోగించుకోలేవు. అంచేత ఆ గాయత్రి మంత్రం చేసి రావణాసురుడు రావణాసురుడు అనిపించాడు. రావణాసురుడు బ్రాహ్మడేగా, అందులో డౌట్ లేదు కదా. ఈ కాలపు మెజరింగ్ రాడ్ బట్టి బ్రాహ్మణే, మామూలుగా కూడా బ్రాహ్మణే అతను, గాయత్రి మంత్ర ఉపాసకుడే. కానీ ఏమని పేరు పెట్టి పిలుస్తున్నావు? అసురుడు అని పిలుస్తున్నావు. అంటే విశ్వామిత్ర స్థితి లేదు. క్లియర్? అందరూ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వశిష్ఠ స్థితి అంటే ఏమిటి? విశ్వామిత్ర సాంక్షేపం గురువు గారు చెప్పినటువంటి డెఫినేషన్, 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసినటువంటి వాడు వశిష్ఠ స్థితికి వస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను 1,25,00,000 జపం చేసేస్తే వశిష్ఠుడిని అయిపోతానా? అవుతానా? జపం చేస్తే అవుతానా? ఎస్ఆర్ నో చెప్పండి. ఎవరు? పార్వతి గారు ఎవరు అని చెప్తారంటే గురువు గారు రాశారు. అవుతారు. మరి 1,25,00,000 చేసిన చాలా మంది ఉన్నారయ్యా. ఇందులో పాపం అది తప్పు చేశానా నేను? రామకోటి రాయించటమే నేను చేసిన తప్ప అని ఏడుస్తాడు రామదాస్. పాట గుర్తు రావటం లేదు నాకు. ఏంటి ఆ లైన్? ఆ లైన్ గుర్తు రావటం లేదు. అంతకంటే ఏం లేదు, మీకు భావం అర్థమైంది కదా. అంటే రామకోటి రాయిస్తే నాకే క్రమ పట్టింది ఏంటి? నేను గాయత్రి మంత్రం చేస్తుంటే మాకేం లాభం వచ్చింది? హేజీ ఆన్సర్స్ అమ్మా. గాయత్రి మంత్రం అర్థం చేసుకోవటం హేజీ ఆన్సర్ కదా. స్పష్టత. ఇప్పుడు విశ్వామిత్ర స్థితి అంటే పరిణామక్రమం గురించి తెలియాలి. అంటే ఇప్పుడు మీకు ఒక గమ్యం అర్థమైంది. గాయత్రి మంత్రం, గాయత్రి మహావిద్య మీకు తెలియాలి అంటే పరిణామక్రమం గురించి తెలిస్తే తప్ప విశ్వామిత్ర స్థితి మీకు రాదు. వశిష్ఠ స్థితి అంటే ఒక మాట మీకు అర్థమవుతోంది. విశిష్ట చెప్పమా. సూర్య అంతేగా మరి. అంటే సూర్యవంశపు రాజుల యొక్క గురువు కనుక అంటే అది ఆన్సర్. ఓకే, అంటే ఆ స్థితి అలా వస్తుందని వాడికి, వాడికి ఆ స్థితి అలా వస్తుంది అని మీరు జనరల్ గా చెప్పారు. ఓకే, విశ్వామిత్రుడు ఉపయోగించుకోలేడా చెప్పమా. కూర్చునే చెప్పు, కూర్చునే చెప్పు, లేవక్కర్లేదు. వశిష్ట స్థితి ఎలా పొందాలో ఆర్గన్ బోకే. వశిష్ట స్థితి పొందాక వాడు ఎలా ఉంటాడో అని అడుగుతున్నాను నేను. అంటే నా పాయింట్ అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకండి, మీరందరూ వినండి. గ్రూప్ డిస్కషన్ లాగే చేద్దాం. అవగాహన అవుతుంది కదా మీరు ఎంత అర్థం చేసుకున్నారో. అందరూ పార్టిసిపేట్ చేయండి. వింటూ కూర్చోకండి. వింటూ కూర్చున్న వాళ్ళకి అసలు సర్టిఫికేట్ రాదు. మీరు కనీసం 5-3 సార్లు అయినా నోరు విప్పాలి. అది పద్ధతిగా నోరు విప్పాలి ఆన్సర్. లేకపోతే నో సర్టిఫికేట్. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. మీకు గాయత్రి టీచింగ్ చేసే సర్టిఫికేట్ ఏంటి? ఎక్కడ చెట్ అంటుంది? బ్యాడ్మింటన్ చదువుతుంది ఎక్కడైనా? అంతేనా? ఇదా అదా. ఓకే 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 ఓకే. నాకు ఆ బ్యాట్ కనిపించటం లేదు, దోమలు లేవు, ఎక్కడ సపోర్ట్ అవుతుందా అనుకున్నాను నేను. ఒక్క నిమిషం, మీలో ఇప్పుడు ఈ క్షణంలో ఎంతమంది టీ తాగాలనుకుంటున్నారు? నువ్వు తాగాలనుకుంటున్నావు, వెరీ గుడ్. తంత ఎన్ని చేతులు ఎత్తారో చూడండి. మరి మాకు 4 టీలు కావాలి. ఎన్ని టీలు వచ్చేసుకోమ్మా? వెనక్కి చూసుకోండి అమ్మా. నాకిచ్చే టీలో సగం ఇస్తాను లేమ్మా. ఏంటి ఎవరో వెళ్ళి పెట్టాలా? నువ్వు వెళ్తావా? ఓకే సుమా, ఓకేనా అమ్మ? వెళ్తా వెళ్తావా? నాకు తెలియదు, నువ్వు చూసుకో అమ్మ. ఓకేనా? కంఫర్టబుల్ఏనా? క్లియర్గా అర్థమవుతుందా ఇప్పుడు మీకు? వశిష్ఠ స్థితిలో, వశిష్ఠ స్థితికి ఎలా వెళ్ళాలి అంటే గురువు చెప్పినట్టు వెళ్తే అష్టాంగ యోగ మార్గంలో పాటిస్తే విశిష్టమైనటువంటి స్థితి వస్తుంది. ఓకే, కానీ ఆ విశిష్టమైనటువంటి స్థితి ఏమిటి అని, విశ్వామిత్ర స్థితి అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు పరిణామక్రమం పూర్తిగా అవగాహన చేసుకోవాలి కదా. ఎందుకంటే మీరు గాయత్రి మంత్రం చేసుకుంటాను, గాయత్రి విద్య ఇతరులకు నేర్పుతాను అని చెప్పేవాళ్ళు మొట్టమొదటి మీరు ఏం అర్థం చేసుకోవాలి, పరిణామక్రమం చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. చెప్పు. సమాగుణం తను సీతు చెప్తుంది ఏంటి అంటే, వశిష్ట స్థితి ఏంటి అంటే తన పిల్లల్ని చంపేసిన వాడు తన్ని చంపడానికి వచ్చిన వాడిని కూడా క్షమించేసేటటువంటి గుణం ఉన్నది. అంటే ఆ విశిష్టమైనటువంటి వ్యక్తుల్లో, వ్యక్తిత్వంలో మొట్టమొదట ఉండవలసినది క్షమాగుణం. సత్యవాక్ పరిపాలన ఓకే ఒప్పుకున్నా. ఇంకా వశిష్ఠుడి యొక్క శక్తి గురించి నేను మాట్లాడతాను. వశిష్టమైన స్థితికి నువ్వు ఎలా వెళ్తావు, ఇప్పుడు విశ్వామిత్ర స్థితికి ఎలా వెళ్తావు అంటే పరిణామక్రమం గురించి నీకు పూర్తి అవగాహన ఉంటే ఆ క్షణంలో ఆ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేనికి ఓటు వేయాలో తెలుస్తుంది నీకు. పరిణామక్రమం తెలియకపోతే నీకు తెలియదు, సరేనా? వ్యక్తి వశిష్ఠుడు. ఓకే, ఇంకా వశిష్ట స్థితికి ఒకళ్ళు చెప్పింది ఏంటంటే క్షమాగుణం బాగా ఉండాలి. ఓకే, ఒప్పేసుకున్నాం. తను చెప్పింది ఏంటంటే రాముడే మనకి ఆదర్శప్రాయం కనుక ఆ రాముడికి కూడా గురువుగా వ్యవహరించగలిగేటటువంటి వాడు. అంటే ఆన్సర్ ఈజ్ కరెక్టే, బట్ హేజీ రాముడికే ఉపాసన, సాధన, ఆరాధన అనే ఈ మూడు భార్యలను బాగా ఉపయోగించుకున్నవాడు. అంటే పటేల్ చెప్పిన దానికి ఇది క్లారిఫికేషన్. మూడు భార్యలు ఎవరు అంటే సాధకుడికి కానీ దశరథుడికి కానీ, అంటే తన ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నటువంటి వాడికి మెయిన్గా ఉండవలసినటువంటి క్వాలిటీ వశిష్ఠుడికి ఏంటి అంటే ఉపాసన, సాధన, ఆరాధన. చాలా అర్థమైందా? విశ్వామిత్రుడికి ఉపాసన, సాధన, ఆరాధనలు లేవు. అతనికి ఏమున్నాయి, పరిణామక్రమం గురించి తెలుసు, ఏది మంచో ఏది చెడో తెలుసు కదా. వశిష్ఠుడికి ఏది మంచో ఏది చెడో తెలియటమే కాకుండా ఒక విశిష్టమైనటువంటి శక్తి సంపాదించుకున్నాడు. అది 1,25,00,000 గాయత్రి మంత్రం జపం అంటే అర్థం అది అనమాట. అంటే పరిణామక్రమం తెలిస్తే వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. ఇప్పుడు జంతువులన్నిటికీ పరిణామక్రమం తెలుసు, దే నో వాట్ టు డూ. అందుకే కదా ముందుకు వెళ్తున్నాయి, పాపపుణ్యాలు లేవంటున్నావు. ఎవరికి? మనిషికి తప్ప మిగతా వాళ్ళన్నిటికీ కూడా పరిణామక్రమానికి అనుగుణ్యంగానే అవి జీవిస్తున్నాయి. ఖనిజాలైనా, వృక్షాలైనా, జంతువులైనా, దేవతలు అయినా, దేవతలు కూడా పరిణామక్రమంలోని భాగంగానే వెళ్తారు. అందుకే ఉపనిషత్తులో చెప్తూ ఉంటారు, ఎవడి భయముతో వాయువు వీచుచున్నదో, అగ్ని మండించుచున్నదో, అంటే వాటికి ఆ గుణాలు ఉండటానికి కారణము పరిణామక్రమం. పరిణామక్రమంలో ఆ దేవతకు ఆ శక్తి వచ్చింది. వాడు చచ్చినట్టు ఆ పని చేయవలసిందే. బ్రహ్మదేవుడు నాకు నచ్చలేదు, నేను టాపిక్ మార్చేసుకుంటాను, ఈ నచ్చి ఈశ్వరుడిగా పనిచేస్తాను అంటే కుదరదు. చేయలేడు వాడు, పరిణామక్రమం నుంచి బయటపడలేడు. విష్ణువు బయటపడలేడు, బ్రహ్మ బయటపడలేడు. ఈ దేవతాశక్తులు ఏవి కూడా పరిణామక్రమంలోంచి బయటకు పడలేవు. విశ్వామిత్ర స్థితిలో ఉన్నాయి. పరిణామక్రమంలో ఏది ఎలా చేయాలంటే అలాగంటే పరిణామక్రమంలో దేవతలు అసురుల చేతిలో ఓడిపోవాలి అంటే ఓడిపోతారు వాళ్ళు. ఎందుకు ఓడిపోతారు అంటే ఇష్టపడే ఓడిపోరు వాళ్ళు. పరిణామక్రమంలో వాళ్ళు ఓడిపోవారు కనుక దేవదాన యుద్ధం జరిగినప్పుడు దానవులు గెలుస్తారు, దేవతలు ఓడిపోతారు. కానీ దేవతలు గెలవాలి అంటే ఎవరి సహాయం కావాలి? మానవుడి సహాయం కావాలి. ఇంచేత వశిష్ఠుడు అంటే ఎవడు? దేవతా శక్తులకు సహాయపడగలిగేటటువంటి వ్యక్తి. ఈ క్షమ ఇవి అంతా కూడా దైవీ గుణాలు. యమనియమాలు పాటించటం అనేది దేవతల యొక్క లక్షణాలు. చెట్టి అసురులు యమనియమాలు ఏం పాటించరు. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇంచేత వశిష్ఠత్వం అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు మీకు? దేవతలతో కలిసి పనిచేయగలగాలి మీరు. విశ్వామిత్రుడు దేవతలతో కలిసి పనిచేయలేడు, పరిణామక్రమం తెలుసు. అందువల్ల రాక్షసుని చంపలేడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చంపగలడు. అందుకని వశిష్ఠుడి సహాయం అడుగుతాడు. దశరథుడి సహాయం అడగలే అక్కడ, వశిష్ఠుడి సహాయం అడిగాడు. ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో, అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు. కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడితో వెళ్ళడు, వెళ్లాల్సిన పనిలే. శక్తి ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, అది ఇట్ ఇస్ ఆల్ ప్రైవేట్. విశ్వామిత్రుడు కదలాలి, కానీ ఎవరి సహాయంతో? వశిష్ఠుడి యొక్క సహాయంతో. రాముడు ఎప్పుడు ఏం లేడు, వశిష్ఠుడు ఒప్పుకుంటే. అంటే వశిష్ఠత్వం అంటే అర్థమైంది కదా, దేవతలతో కలిసి పనిచేయగలగటం. దేవతలతో అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు అని అర్థం. మళ్ళా దేవతలు అంటే ఎవరని అడగండి? వాయుదేవుడు అంటాం కదా, ఎవరికి శాసించగలిగితే. మరి కుదరలేదుగా, అర్జునుడు వశిష్ఠుడు అనగా సహాయం చేస్తే కుదరదు. దేవతాశక్తుల్ని నియంత్రించగలిగేటటువంటి, సరేనా, ఈ కాలంలో అంటే మనకి తెలిసినటువంటి చారిత్రక, మనకి వ్యక్తిగతంగా తెలిసినటువంటి హిస్టారికల్ దాంట్లో దేవతాశక్తుల్ని శాసించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? రామకృష్ణ పరమహంస దేవతాశక్తుల్ని శాసించగలిగేది. శ్రీనివాస శర్మ ఆచార్య శాసించినట్టు ఎక్కడ కనిపించారు మనకి? కానీ రామకృష్ణ పరమహంస తర్వాత అవతారం కనుక ఖచ్చితంగా ఆయనకు ఆ శక్తి ఉండే ఉంటుంది. కానీ ఆ శక్తి ఆయనకి రామకృష్ణ పరమహంసలాగా స్పష్టంగా ఉపాసన సాధన ఆరాధన విధానాన్ని ఉపయోగించుకుని వశిష్ఠత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామకృష్ణుడు. శ్రీరామ శర్మ ఆచార్య నాకు తెలియదు ఆయన దేవతలతో ఎక్కడ మాట్లాడినట్టు కానీ, దేవతాశక్తిని ఉపయోగించుకున్నట్టు కానీ లేదు. శ్రీరామ శర్మ ఆచార్య వశిష్ఠత్వం లేదు, శ్రీరామకృష్ణ పరమహంసకి వశిష్ఠత్వం ఉంది. ఇంచేత వశిష్ఠత్వము అంటే 1,25,00,000 గాయత్రి మంత్ర జపం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామకృష్ణ పరమహంస వశిష్ఠత్వాన్ని పొందాడు. దాని తర్వాత జన్మ అయింది కనుక వశిష్ఠత్వం ఆయన ముందు బచ్చే అది వేరే విషయం. పునర్జన్మలోనే ఆయన వశిష్ఠత్వాన్ని పూర్తి చేశాడు కనుక గ్యారంటీగా వశిష్ఠుడి కంటే ఈయన గొప్పవాడు. వశిష్ఠత్వం అంటే ఒప్పుకోండి, వశిష్ఠుడి కంటే గొప్పవాడు అనండి, ఒప్పుకుంటా. ఓకే, మా గురువు గారే ఆయనకైనా అర్థమైందా ఇప్పుడు? విశ్వామిత్ర స్థితి, వశిష్ఠ స్థితి అంటే పరిణామక్రమం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. దాని తర్వాత ఉపాసన సాధన ఆరాధన ద్వారా దేవతాశక్తుల్ని మీరు ఉపయోగించుకోగలగాలి. ఈ రెండు ఉంటే గాయత్రి మంత్రం మీకు పనిచేస్తుంది, ఈ రెండు లేకపోతే గాయత్రి మంత్రం మీకు పనిచేయదు. అంటే మీ అంతటి మీరు పిస్టల్ పెట్టుకుని ఎవరినైనా కాల్చిస్తే ఒప్పుకోం, కానీ మాకు ఎవరిని రక్షించాలో, ఎవరు డెకాయిటో, ఎవడు మనిషో తెలుసు అనే విద్య నేర్చుకున్నాను. ఎవడు నేర్చుకుంటాడు? పోలీసుకి నేర్పుతారు ఎవరిని రక్షించాలయ్యా బాబు అని. దాని తర్వాత వాడికి ఆ శక్తి ఇస్తారు. వాడేం చేయాలి, ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టకూడదో తెలియాలి వాడు. నా చేతిలో పిస్టల్ ఉంది కదా కొట్టేశాను అంటే కుదరదు. ఇప్పుడు అర్థమైందా? ఎవరు గుండావో ఎవరి నుంచి ప్రజల్ని రక్షించాలో అది విశ్వామిత్ర స్థితి. రక్షించటానికి కావలసినటువంటి శక్తి ప్రయోగము చేయగలిగేటటువంటి సామర్థ్యము వశిష్ఠ స్థితి. గాయత్రి మంత్రం ఈ రెండూ ఇస్తుంది మీకు. విశ్వామిత్ర స్థితి అంటే పరిణామక్రమాన్ని తెలుసుకునుట, రెండు పరిణామక్రమములో ఎదుగుతున్నటువంటి దేవతాశక్తులను ఉపయోగించుకోగలిగేటటువంటి సామర్థ్యము కూడా గాయత్రి మంత్రం ఇస్తుంది. ఇది తెలియకుండా మీరు గాయత్రిని చేస్తున్నారు కనుక ఇలా ఉన్నారు. అంటే గాయత్రివి రెండు ఇస్తుంది అంతేంది కదా. అంచేత గాయత్రి మంత్ర విద్య నేర్పేటటువంటి మీరు మొట్టమొదట మీరు ఏం చేసుకోవాలి? ఉపాసన, సాధన, ఆరాధన చేయాలి. మేము చేస్తున్నామండి అంటారు. మీరు ఎక్కడున్నారండి అని అడుగుతాను నేను. ఏ దేవతాశక్తి మీకు పలుకుతోంది అని అడుగుతాను నేను. చేత ఉపాసన, సాధన, ఆరాధన చేస్తున్న ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలి దేనికి అనుగుణ్యంగా? పరిణామక్రమానికి అనుగుణ్యంగా ఉపయోగించుకోవాలి. ఇంచేత ఇక్కడ ఈ ఓడరేవు ఆశ్రమంలో ఈ పరిణామక్రమం గురించి మనం తెలుసుకోవాలి. విశ్వామిత్ర స్థితి రెండు, ఉపాసన, సాధన, ఆరాధన గురించి తెలుసుకోవాలి. ఇంచేత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అడగండి ఓడరేవు వాళ్ళు. దీనికి తగినటువంటి ప్రణాళిక వేసుకోవాలి మీరు. పరిణామక్రమం గురించి అవగాహన ముందు మీకు రావాలి. రెండవది ఏంటి రావాలి? ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి విధానం రావాలి. ఇస్ దిస్ క్లియర్? విశిష్ట స్థితి ఇంచేత ఈ ఓడరేవులో దీనికి తగినటువంటి క్లాసెస్ రన్ అవ్వాలి. ప్రత్యామ్నాయ విద్య అంటే ఇప్పుడు ఏంటో అర్థమైంది కదా. మనుషులకి పరిణామక్రమం గురించి తెలియాలి. రెండవది ఏం తెలియాలి? పరిణామక్రమం గురించి తెలిసాక ఆ పరిణామక్రమానికి అనుగుణ్యంగా ప్రాకృతిక శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఓకే, ఇక్కడ 20 మినిట్స్ బ్రేక్ ఇస్తాను నేను, తర్వాత మళ్ళీ రండి. ఇంకా ఈసారి మాత్రము మార్కింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఏ యాంగిల్లో మీరు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందో అర్థమైంది కదా. అంతేత ముందు నేను మీకు ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఏ యాంగిల్లో ఇచ్చుకోవాలి, అంతేత మీరు చదివిన దాన్ని ఈ రెండు మూసల్లో పోసుకోవాలి. మీరు పరిణామక్రమాన్ని తెలిపే మూసలో వెళ్తున్నారా లేకపోతే ప్రకృతిలోని దేవతాశక్తులు అంటే ప్రాకృతిక శక్తులను ఉపయోగించుకునేటటువంటి మూసలో వెళ్తున్నారా? దీనికి తగినట్టు ఆన్సర్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఓకే, మీరు గాయత్రి మహావిద్య గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వటం పెద్ద గొప్ప కాదు. ప్లస్ దీక్ష అనేటటువంటిది అసలు గురువు ఇవ్వడు అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దీక్ష శిష్యుడు చేసుకుంటాడు. దీక్ష ఇస్తేనే అయిపోయి అంటే మా గురువు గారు 15 లక్షల మందికి 20 లక్షల మందికి స్వయంగా దీక్ష ఇచ్చారు. మరి ఆ 20 లక్షల మందిలో ఒక విశ్వామిత్రుడు ఒక వశిష్ఠుడు నాకు ఎక్కడా కనిపించలేదు. అంచేత మీరు ఎంతమందికి దీక్ష ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంతమందిని ఈ మార్గంలోకి ప్రవేశపెట్టగలిగారు? ఏ మార్గంలోకి? పరిణామక్రమం తెలియాలి మీకు, దేవతాశక్తుల్ని ఉపయోగించుకునే టెక్నాలజీ తెలియాలి. అంచేత మొత్తం గాయత్రి మహావిద్య ఈ రెండు టెక్నాలజీస్ని మీకు నేర్పుతుంది. పరిణామక్రమం గురించి చెప్తుంది మరియు సరే మీరు ఆ దేవతాశక్తులు మనకి టీ కాఫీ ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ఇంకా మీరు ఏదైనా కావాలంటే ఒకటి ఇప్పుడు 10:56 అయింది. 6:15 మళ్ళీ మన అసెంబ్లీ అయినప్పుడు గ్రూప్ డిస్కషన్ లాగే చేస్తాను కానీ ఇంకా మార్కులు వేయటం మొదలు పెడతాను నేను మీరు చెప్పిన ఆన్సర్స్కి. ఓకే.